శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. మూడు సార్లు గోవిందానండి. భాగవతం శతకోటి ప్రవిస్తర 100 కోట్ల శ్లోకాలతో ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మకిచ్చాడు. బ్రహ్మ దాన్ని నారదునికి అందిస్తూ 100 కోట్లు కష్టమని 1 కోటికి తగ్గించాడు. ఎక్కడ 100 కోట్లు ఎక్కడ 1 కోటి క్లుప్తం చేశాడు. ఈ 1 కోటిని నారదుడు వ్యాసుడికి ఇచ్చి 1 కోటి శ్లోకాలు భూలోకంలో ఇస్తే మానవులు ఏమైపోతారు? అసలే వాళ్ళకి 1 వీక్ డేస్ పురాణం వినమంటేనే వీక్ అయిపోతారు. ఈ వీక్ అయిపోవడంలో 4:30కి రమ్మంటే 5 కానీ రాలేరు పాపం. మధ్య మధ్యలో ఏవో వాళ్ళకి తోచిన కోరికలు ఉంటూ ఉంటాయి కనుక బయట తిరుగుతూ ఉంటారు. ఈ తిరగడంలో నీరసాలు వస్తూ ఉంటాయి. నీరసం వస్తే వీరరసం తగ్గుతుంది. ఈ నీరసం వచ్చినప్పుడు పిచ్చివాగుళ్ళు అవుతారు. ఇవన్నీ కష్టం కాబట్టి తగ్గించమంటే ఆయన నారదుని ద్వారా విన్నదాన్ని 18,000 శ్లోకాలు కుదించాడు. ఇంత చేసి 18,000 శ్లోకాలు పారాయణం చేయడానికి మనం చెప్పుకోవడానికి నానాయాతన పడిపోతున్నాం. ఇంత చేసి భాగవతం 18,000 శ్లోకాలు 12 స్కంధాలు ఇది చెప్పడానికి గుంటూరులో మాకు 40 రోజులు పట్టింది. 40 రోజులు చెప్పినా కూడా నాకు ఇంకా సంతృప్తి లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల క్లుప్తం చేయవలసి వస్తుంది. కొన్ని చోట్ల అపూర్వ వర్ణనలు ఉంటాయి. ఆ వర్ణనలు వివరించాలంటే దానికి చాలా సమయం కావలసి వస్తుంది. బ్రహ్మస్తుతోటి శివజ్వర విష్ణుజ్వర సమయాల్లో యుద్ధం చేస్తున్న సమయంలో బాణాసుర ఘట్టంలో స్తోత్రాలు ఇలాంటి వాటికి మంచి అద్భుతమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడిన వ్యాఖ్య చేయాలి. కొన్ని ఎడల భక్తి, కొన్ని ఎడల జ్ఞానం, కొన్ని ఎడల వైరాగ్యం, కొన్ని ఎడల ముక్తి, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానం చేయాలి. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్. భక్తి జ్ఞానం వైరాగ్యం యోగం ఈ 4 తన తెలివితేటలతో పెంచుకోవడానికి పనికొచ్చే రీతిలో సుఖమహర్షి మనకి భాగవతాన్ని వివరించాడు. అందువల్లే కొన్ని కథలు క్లుప్తంగా చెప్పవలసిందే. అటువంటి అద్భుతమైన కథలు విన్నారు. ఆ కథలన్నిటికీ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన మీద అంతా ఇంత అని చెప్పడానికి వీలు కానంత భక్తి కలిగినవాడు అర్జునుడు. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడు సగం. పాండవులందరూ శరీరం విడిచిపెట్టాక శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ధర్మరాజును పక్కన పెడితే మిగతా వాళ్ళు శరీరం విడిచిపెట్టి వెళ్ళారు. అందరూ స్వర్గానికి వెళ్ళారు. వీళ్ళు ఏమయ్యారు అని అడిగాడు. మహాభారతంలో చిట్ట చివరగా ఎవరు జనమేజయుడు వైశంపాయనుడిని. అప్పుడు వైశంపాయనుడు ఏమన్నాడు, కొంతకాలం స్వర్గంలో ఉన్నాక నకులుడు సహదేవుడు అశ్విని దేవతల్లో కలిసిపోయారు. అంటే ఇంక వాళ్ళ శరీరాలు వాళ్ళ ఆత్మలు అందులో కలిపోయాయి. దివ్య శరీరాలు కూడా విడిచిపెట్టారు. భీముడి ఆత్మ మరుద్గణాల్లో కలిసిపోయింది. ధర్మరాజు గారు కొంతకాలం స్వర్గ సుఖాలు అనుభవించాక యమధర్మరాజులో కలిసిపోయాడు. అర్జునుడు నరుడనే పేరుతో నారాయణుడితో కలిసి మళ్ళీ గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు. కాబట్టి అర్జునుడు అర్జునుడిగా లేడు. అక్కడ ద్రౌపది అమ్మవారు పార్వతిలో కలిసిపోయింది. అంటే ఆవిడ అమ్మవారి శక్తి. ఇవన్నీ ఒకెత్త. మరి దుర్యోధనుడు ఏమయ్యాడు అన్నాడు మళ్ళీ ఆయన. కలిపురుషుడిలో కలిసిపోయాడు. ఇప్పుడు అందుకనే దుర్యోధనుడు కలిపురుషుడు రూపంలో మనందరి మధ్యలో ఉన్నాడు. వాడే మిమ్మల్ని అందరినీ అప్పుడప్పుడు ఉసుగొలుపుతూ ఉంటాడు. యజ్ఞం ఎందుకు చెయ్యాలి అనిపిస్తాడు. మాయదారి దుర్యోధనుడు సామాన్యుడు అనుకుంటారేంటి మీరు? ఎంతో జ్ఞానుల్ని కూడా పడగొడతట్టండి. మీరందరూ ఎంత జ్ఞానులండి? నిజం చెప్తాను, అలా అండంలో అతిశయోక్తి లేదు నాకు. జ్ఞానము లేకపోతే ద్వారక రారు. జ్ఞానము లేకపోతే కృష్ణుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ పట్టణంలో అడుగు పెట్టరు. కానీ ఇంత జ్ఞానుల్ని కూడా అప్పుడప్పుడు కొంచెం మోహపరుస్తాడు, ఎక్కువ కాదు. ఇప్పుడు పరీక్షిత్తు లాంటి గొప్పవాడిని కూడా కలిపురుషుడు నెత్తెక్కి పాడు చేశాడా లేదా, తాత్కాలికంగా శాపం పొందాడా లేదా? అలాగే మీలాంటి జ్ఞానుల్ని కూడా కలిపురుషుడు పట్టుకుంటే ఇంకా సామాన్యుడిని పట్టుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. కాకపోతే మీకు వాళ్ళకి ఓ తేడా ఉంది, సామాన్యులకి హరిస్మరణ తెలియదు గనక కలిమాయిలో కొట్టుకుపోతారు. మీరు జ్ఞానులు గనక తరచుగా గోవింద స్మరణ చేసి గోవిందుని కథలు విని జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు. ఈ సంసారం అతి భయంకరమైనటువంటి ఒక దావాగ్ని. అడవి తగలబడిపోతే వచ్చే అగ్నిని ఏమంటారు? దావాగ్ని అంటారు. దాన్ని ఎవరు ఆర్పలేరు. నిరంతరం మన సంసారం అనే అరణ్యం మనం చేసే పాపములు అనేటటువంటి అగ్ని చేత కాల్చబడుతున్నది. ఈ దావాగ్నిని ఎవరు చల్లార్చగలరండి? వర గోవింద కథా సుధారస మహావరుషోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మష కన దావానలంబారునే. గోవిందుడి కథ ఒక అమృత వర్షం. రోజు మనం చెప్పుకునే ఈ కృష్ణుడి యొక్క కథ ఏమిటి? అమృత వర్షం అట. ఈ అమృత వర్షం నిరంతరం కాలిపోతున్న ఈ సంసారం అనే దావాగ్నిలో పడుతోంది. ఈ సంసారం పుట్టడం వల్ల వచ్చింది, పుట్టకపోతే వస్తుందా? అందుకే జనుస్సంభావితం ఇది. ఇందులో ఎన్నో కష్టాలు ఉన్నాయి, వాటిని దాటలేము. ఇది గంభీరమైనది, లోతైనది. ఒక్కసారి సంసారంలో ప్రవేశించిన వాడికి తెలుస్తుంది, ప్రవేశించిన వాడు ఎప్పుడు పెళ్ళవుతుందా అని వస్తాడు. ఎప్పుడు ప్రణవపీఠానికి ప్రధాన అర్చకుండా అయ్యుండి కూడా ఇంకా పెళ్ళవలేదు, పెళ్ళైతే ఒక వారసుడు అందజేద్దాం అని పాపం ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడు. పాపం అంటే అందులో ఏదో ఉందనుకుంటారు మాధుర్యం. పాపం ఇదొక భయంకరమైన లోతైన దాటడానికి వీలు కాని కల్మషములతో కూడిన భగభగ మండుతున్న దావాగ్ని. ఈ అగ్ని చల్లారాలంటే శ్రీకృష్ణుని కథామృత వర్షం కురవాలి. వర్షం కురిస్తే దావాగ్ని చల్లారుతుంది. కానీ చచ్చిపోయిన చెట్లు మళ్ళీ బతకవు కదా. కానీ గోవింద కథామృత వర్షం కురిస్తే ఏమవుతుందనమాట, ఈ కాలిపోయిన చెట్లు మళ్ళీ యథాతథంగా తయారవుతాయి. అంటే మన సంసారంలో ఉన్న కష్టములు పోయి మనం జీవితంలో మరణించవలసిన అవసరం లేకుండా శాశ్వతంగా కైవల్యం పొందుతాం. అందువల్ల తప్పనిసరిగా ఈ కథ వింటున్నారు. మీరు వింటున్నారు గనక అప్పుడప్పుడు కొద్దిగా కలిపురుషుడు నెత్తెక్కి కూర్చుని ఆవహించినప్పటికీ మళ్ళీ అందులోంచి బయటకు వస్తారు. కలీపో అంటారు. ఆకలి వేసినప్పుడు మాత్రమే కలి మిమ్మల్ని పట్టుకుంటాడు. ఆ ఆకలిని కూడా తొలగించుకున్నారట మీరు, చాలా మంచివాళ్ళని విన్నాను. చాలామంది ఇందులో ఉపవాసాలు చేస్తున్నారని విన్నాను. రోజు పొద్దుట 8 టిఫిన్ తిన్నాక 12 దాకా ఉపవాసం ఉంటున్నారట. మళ్ళీ 12:30 భోజనం చేశాక సాయంత్రం 1 తాగేదాకా ఉపవాసం ఉంటున్నారట. టీ తాగిన తర్వాత మళ్ళీ టిఫిన్ దాకా ఉపవాసం ఉంటున్నారట. ఇంతంత ఉపవాసాలతో ఆకలిని జయించి కలిపురుషుణ్ణి జయించి మీరంతా పురాణం వింటూ ఉంటే మిమ్మల్ని కృష్ణుడు అనుగ్రహించుకుని ఎలా ఉంటాడండి? మళ్ళీ ఇంకొకసారి గోవింద. అలాంటి పరమాత్ముడు శ్రీకృష్ణుని దగ్గరికి నరుడు వచ్చాడు. ఆయన దగ్గర కొద్ది రోజులు హాయిగా ఉన్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం అంటే పరిపాలన చేసే సింహాసనం కాకుండా ఆయన కోసం ఒక ప్రత్యేక ఆసనం ఉంటుంది, ఆసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద మాత్రం కంసుడి తండ్రి ఉగ్రసేనుడే కూర్చుంటాడు. బలరాముడు ఒక పక్కన, మహానుభావులైన యదువంశస్థులు మరొక పక్కన కూర్చున్నారు. అందరూ గొప్పవాళ్లే. ఎంతమంది కూర్చునుండగా అర్జునుడు కూడా కృష్ణుడి పక్కన చిన్న ఆసనంలో కూర్చున్నాడు. కృష్ణుడు ఎంత తన ఆసనంలో సగంలో కూర్చోమన్నా సాధారణంగా అర్జునుడు అలా ఇష్టపడేవాడు కదట. ఎవరూ లేనప్పుడు కృష్ణుడు ఒళ్ళో కూర్చుంటాడు, ఇద్దరు ఒక మంచం మీద పడుకుంటారు, అప్పుడప్పుడు కృష్ణుడు గుద్దుతాడు నవ్వుతాడు, అవన్నీ వేరు. ఇప్పుడు ఎంత ఇష్టమైనా ఈ సమయంలో వచ్చి మా మనవాడు వచ్చి నా ఒళ్ళో కూర్చుంటాడు, కూర్చోట్లేదు, అది ధర్మం కాదు. ఇక్కడ ఇది సభావేదిక, ఇక్కడ కొంత సభ్యత ఉంటుంది కనుక అయిపోయాక కూర్చుంటారు. సరే పిల్లల్ని కూడా నేను కూడా దగ్గర తీసుకుంటాం. అప్పుడు కాసేపు బంధంలో ఉన్నా సభల్లో ఉన్నప్పుడు కొన్ని మర్యాదలు పాటిస్తాం. అందుకని అర్జునుడు సభలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కృష్ణుడి కంటే కొంచెం తక్కువ ఆసనంలో, ఆయన కూర్చున్నంత ఉన్నతాసనంలో కాకుండా కొంచెం అవనతాసనంలో కూర్చుంటాడు. అలాగే పక్కన కూర్చున్నట్ట. అర్జునుడి ఆసనం చిన్నది, కృష్ణుడి ఆసనం పెద్దది. సభ ప్రారంభమైన కాసేపటికి ఓ బ్రాహ్మడు ఏడుస్తూ వచ్చాడు. కృష్ణ కృష్ణ అన్నాడు. ఎవ్వరూ మాట్లాడటం లేదు. కృష్ణ, నీ నగరంలో ఉండి నేను ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే కనీసం పన్నెత్తి పలకరించవా? నాకు ఇప్పటికే 9 కొడుకులు పోయారు. ఇప్పుడు మావిడ 10వ గర్భవతి. ఈ పిల్లవాడినైనా బతికించు, నిన్ను ఎంత బతిమాలినా నీకు నా మీద దయ రావడం లేదు అనగా కృష్ణుడు అసలు ఆయనకే చూడలేదు. కృష్ణుడు చూడటం లేదు కనుక బలరాముడు చూడలేదు, తక్కిన వాళ్ళు చూడలేదు. దాంతో వాడి తల ఇలా మొత్తుకుని పాపాత్మల పరిపాలనలో కడుపులో ఉన్న పసివాళ్ళు చచ్చిపోతారు, పుట్టిన పిల్లలు చచ్చిపోతారు, ప్రభు పాపాత్ముడైతే పుట్టేవాళ్ళు తొందరగా చస్తారట, అందువల్లే మంచి పరిపాలనలో ఉండాలి అన్నాడు ఏకంగా. అర్జునుడు కృష్ణుడికే చూశాడు, అబ్బే కృష్ణుడే స్పందించడంలా, ఇలాంటి వాటికి స్పందిస్తాడా కృష్ణుడు? అప్పుడు అర్జునుడు, నా ఎదురుగుండా కృష్ణుడి పరిపాలనని నిందిస్తున్నావు, నువ్వెవరివి, నీకేం కావాలని అడిగాడు. శ్రీకృష్ణుడు అంతటి వాడేనా, మొర వినడం లేదు, ఇక నీకు చెప్పుకుంటే ఏమిటి లాభం, చాలు ఊరుకోబోయి అన్నట్ట. వాడి గొడ్డు మండి అలా మాట అన్నాడు. అప్పుడు ఆయన ఎవరాడు తెలుసా, మూలంలో అంటాడు, నాహం కృష్ణ నాహం హలీ, నేను కృష్ణుణ్ణి కాదు, బలరాముణ్ణి కాదు, నరుడిని, నా శక్తి నాది, నువ్వు నీ కష్టం ఏమిటో వివరించి చెబితే ఆ కష్టం తొలగించి నిన్ను అనుగ్రహిస్తాను, ఇది నా సత్యప్రతిజ్ఞ అన్నాడు. కొంచెం ఆ బ్రాహ్మడికి మళ్ళీ ఆశ కలిగింది, వీడు రక్షించగలడేమో అనిపించింది. అందుకని ఆయన, మహాత్మా అయితే చెబుతున్నా విను, ఇప్పటికీ 9 సంవత్సరములుగానే పడుతున్న బాధ చెబుతాను, నేను ఈ ద్వారకలోనే ఉంటాను, నాకు మంచి భవనం కూడా కృష్ణుడు ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, ఏం లాభం, ఈ బిల్డింగులు అన్నీ కష్టాలే నాకు, ఏ వాస్తు దోషం ఉందో, నేను నా భార్యతో అందులో మకాం పెట్టాను, మొదటిగా ఒక కొడుకు పుట్టాడు, పుట్టగానే చచ్చిపోయాడు, ఆ శవాన్ని పట్టుకొచ్చి కృష్ణుడి దగ్గర పెట్టాను, కృష్ణుడు పట్టించుకోలేదు, ఆ శవాన్ని పాతి పెట్టేశాను, మళ్ళీ 2వ సంవత్సరం ఇంకో కొడుకు పుట్టాడు, వాడు చచ్చిపోయాడు, ఇలా 9 సంవత్సరములుగా 9 మంది కొడుకులు పుట్టి పుట్టగానే చస్తున్నారు, ఎన్నిసార్లు కృష్ణుడికి చెప్పి బతిమాలినా ఆయన నన్ను పట్టించుకోవడం లేదు, ఇది 10వ సారి. ఇప్పుడు మావిడ గర్భవతి, డాక్టర్లు డెలివరీ టైం చెప్పారు, ఈరోజు 12:30 మావిడ ప్రసవిస్తుందిట, ఈసారైనా కృష్ణుడు రక్షిస్తాడేమో అని వచ్చాను, అబ్బాయి ఆయన పట్టించుకోవటం లేదు, ఎవరన్నారో కృష్ణుడు దేవుడని ఆయన దేవుడు అనిపించటం లేదన్నాడు ఆయన. నీ కొడుకును నేను రక్షిస్తాను అనగా, నీ వల్ల అవుతుందా అన్నాడు మళ్ళీ ఈయన. నేను ముందే చెప్పాను కదా, ఏమైనా నీ కొడుకును బతికిస్తాను, బ్రతికించకపోతే కృష్ణుడు చూస్తూ ఉండగా ఈ సుధర్మా సభకు ఎదురుగుండా పెద్ద చితి పేర్చుకుని ఆ చితిలో శరీరంతో ప్రవేశించి సజీవంగా దహనమైపోతాను, ఇది నా ప్రతిజ్ఞ అనగానే, అమ్మో ఎంత ప్రతిజ్ఞ చేశాడు కనుక బతికిస్తాడు అనుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు అర్జునుడిని. అర్జునుడు వెళ్ళేటప్పుడు కృష్ణుడికి ఇలా చూసి అని వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు ఏం పట్టించుకోలేదు, అసలు కృష్ణుడు స్పందించడు, కొందరు అస్సలు అన్ని వేళలా స్పందించరు, స్పందించేటప్పుడు స్పందిస్తారు. ఆ బ్రాహ్మడి ఇంటికి వెళ్ళి, ఎటువైపు నుంచి మృత్యు వస్తుందంటే, మృత్యు ఎటు నుంచి వస్తే నాకేం తెలుస్తుందయ్యా, మృత్యు ఏ వైపు నుంచి వస్తుందో తెలిస్తే నేనే కాపలా కాసుకుంటాను అన్నట్టు వెళ్ళివాడు. అప్పుడు అర్జునుడు అత్యద్భుతమైన అస్త్రాలతో మొత్తం ప్రసూతిక గృహం చుట్టూత బాణాలతో ఏం చేశాడనమాట, శస్త్రాలతో గోడ కట్టేశాడు, ఈ లోపలికి గాలి కూడా రాదు, లోపల గాలి బయటికి వెళ్ళదు, బయటి గాలి లోపలికి రాదు. తర్వాత తన శక్తితో లోపల ఉన్న వాళ్ళకి ఓ ప్రత్యేక వాయువు అందించాడు, వాయువ్యాస్త్రంతో, అంటే లోపల వాళ్ళకి ఊపిరికి ఇబ్బంది ఉండదు, కానీ బయటవాడు లోపలికి రాడు, లోపల వాడు బయటికి వెళ్ళాడు, బయట తాను గాండీవం పుచ్చుకొని కాపలా కాయడం మొదలెట్టాడు. 12:30 మళ్ళీ బేరమని ఏడుపులు వినబడ్డాయి. ఏమిట్రా ఈ ఏడుపులు అనుకుని ఈ శరపంజనం ఛేదించుకుని లోపలికి వెడితే ఆ బ్రాహ్మణ్ణి ఎత్తుమొత్తుకుని, మావిడికి పిల్లాడు పుట్టాడు, పుట్టగానే మాయమైపోయాడు, ఓరి దౌర్భాగ్యుడు, ఎంతో పూర్వం శవమైనా మిగిలేదు, ఇప్పుడు శవం కూడా లేదు, మాయమైపోయింది, నిన్ను నమ్ముకున్నాక, నువ్వా ప్రతిజ్ఞ చేసిన వాడివి, కృష్ణుడు బలరాముడు రక్షించలేకపోతే నువ్వేం రక్షిస్తావు అని నాకు ఎప్పుడూ అనుమానం వచ్చింది, అయితేనేం పెద్ద ప్రతిజ్ఞ చేశావు కదా అని, నీ ప్రతిజ్ఞ సత్యప్రతిజ్ఞ అనుకుని బుట్టలో పడిపోయాను అని ఏడుస్తూ ఉంటే, ఇంత శరపంజనం తీవ్రమైన అస్త్రములు వేసి కడితే అందులోకి మృత్యు ఎలా వచ్చింది, ఇది చాలా ఆశ్చర్యం అనుకున్నాడు ఆయన. వెంటనే గాండీవం పుచ్చుకొని మహాయోగశక్తి కలిగిన వాడు అవ్వడం వల్ల రివ్వును యమలోకానికి వెళ్ళాడు. యముణ్ణి అడిగాడు, విప్రుడు కొడుకు వచ్చాడా అంటే ఇక్కడికి రాలేదన్నాడు యముడు. అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళాడు, అబ్బాయి అక్కడికి వెళ్ళినా ఇంద్రుడు మీ భూలోకం నుంచి ఎవ్వరూ నా దగ్గరికి రాలేదన్నాడు. ఈ విధంగా ఆయన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలు వెతికాడు. ఎక్కడా కనబడకపోతే బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు, బ్రహ్మలోకంలో లేట చివరికి కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వర నేను నీ భక్తుణ్ణి, పాశుపతం నువ్వు ఇచ్చావు, అందువల్ల నేను అడుగుతున్నాను, భూలోకంలో ద్వారకానగరంలో పుట్టి చచ్చిపోయిన విప్రబాలకుండి ఇక్కడికి తీసుకొచ్చావా అంటే లేదు నాయన అన్నట్ట. పాప ఈయనకి వైకుంఠానికి వెళ్ళే శక్తి లేదు, అందుకని వెళ్ళి భూలోకానికి వచ్చేశాడు. వచ్చి బ్రాహ్మణోత్తమ, నీ కొడుకుని రక్షించలేకపోయినా, కొడుకు ఎక్కడున్నాడో తెలియలేదు, కానీ నేను సత్యప్రతిజ్ఞ చేసిన వాడిని, నీ కొడుకును రక్షించకపోతే చచ్చిపోతానన్నాను కదా, ఇప్పుడు మరణిస్తున్నాను చూడు అని అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడి సుధర్మా సభకు ఎదురుగుండా పెద్ద చితి పేర్చుకున్నాడు, ఎండు కట్టెలు పోగు చేశాడు, దానికి నిప్పు పెట్టాడు. ఆ కట్టెల చుట్టూ కృష్ణాయ వాసుదేవాయ పుండరీకాక్షాయ అంటూ అనుకు తిరగడం మొదలెట్టాడు. 3 సార్లు తిరుగుతున్నప్పుడల్లా ఇలా కృష్ణుడికే చూసి, ఒకటోసారి ప్రదక్షిణ, మళ్ళీ 2వసారి, మళ్ళీ 3వసారి కృష్ణుడికేసి చూస్తూ చివరికి అందులో దూకపోతూ ఉంటే కృష్ణుడు పరుగు పరుగు వచ్చి భుజం పట్టుకుని, ఆగవయ్యా బాబు, ఇన్నిసార్లు చూడక్కర్లేదు, నువ్వు ప్రతిజ్ఞ చేసినప్పుడే నిన్ను రక్షించే బాధ్యత నాది, నువ్వు నాలో సగం మహానుభావుడు, తిన్నగా ఉండవు కదా, ఎందుకు ఇలాంటి ప్రతిజ్ఞలు అన్నట్ట. నువ్వు రక్షించకపోతే నిన్నేమో వాడు తిడతాడు, నేను తిడితే నేను తట్టుకోలేను, అందుకే నేను ఈ ప్రతిజ్ఞ చేశాను, నాకు తెలుసు నేను చచ్చిపోతే నువ్వు బతకలేవు, నీ బలహీనత నీది, నా బలహీనత నాది, అందువల్లే నేను ఇదో దూకపోయాననగానే వెంటనే దివ్యరథాన్ని పిలిచాడు. ఈ రథాన్ని సారథి దారుకుడు తోలట్లేదు, ఆయన రథం తనంత తానే వచ్చింది, దారుకుడికి లిమిట్స్ ఉన్నాయి, భూలోకంలోనే నడపగలడు, అందుకని ఆ రథాన్ని పిలవగానే శైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములని పేరు కలిగిన గుర్రములు పూంచిన రథం అక్కడికి వచ్చింది. ఆ రథంలోకి కృష్ణుడెక్కి అర్జునుడు ఎక్కించుకుని రథం అపో అన్నాడు. ఆకాశంలోకి లేచింది ఆ రథం, మహావేగంగా ముందు హిమాలయ పర్వతాల వైపు వెళ్ళి అక్కడి నుంచి అంత నిమిషాలన్నమాట, ఎక్కువసేపు ప్రయాణం లేదు, చెక్క 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 ఈ విమానం హిమాలయాల నుంచి ఆకాశానికి లేచింది. లేచి ముందు యమలోకం దాటింది, కటిక చీకటితో కూడిన యమలోకం దాటి స్వర్గలోకం దాటి ఇలా అనేక లోకాలు దాటింది. ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో దారిలో, ఈ లోకాలన్నీ దాటి 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 చివరికి ఒక చోటకి వెళ్ళింది. అక్కడ కటిక చీకటి, భయంకరమైన చీకటి, చీకట్లు 2 రకాలు ఉండవు, భయంకరమైన చీకటి వస్తే ఆ చీకట్లు తట్టుకోలేము మనం, ఒక్కొక్కప్పుడు మనం ఆ చీకటికి భయం వేసిపోతుందండి మనకి. మీరు కూడా అప్పుడప్పుడు చూసే ఉంటారు కొన్ని సందర్భాల్లో ఈ రాత్రి అయ్యే చీకటి కంటే ఏ అమావాస్య నాడో ఒక్కొక్కప్పుడు వస్తుంది, అటువంటిప్పుడు వచ్చే చీకటి ఒక రకమైన భీతి కలిగిస్తుంది. దాంతో గుర్రములు ఆగిపోయాయి, రథం ఆగిపోయింది, అర్జునుడు భీతిల్లి, కృష్ణ ఈ చీకటిని తట్టుకోలేకపోతున్నాను, అంతా అయోమయంగా ఉందన్నాడు ఆయన. అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం విడిచిపెట్టాడు. ఇంతకీ అవతల అది చీకటి కాదట, ఆ చీకటికి అవతల కొన్ని కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన కాంతిని వీళ్ళు చూడలేకపోవటం వల్ల వీళ్ళ కళ్ళకి మిరుమిట్లు కొలపడంతో చీకటి అయిపోయింది. అది నిజమైన చీకటి కాదు, మీరు కాసేపు అలా చూస్తే కాసేపటి కళ్ళు కనపడవునా, సూర్యుడికే చూడండి తర్వాత ఏమైనా కనపడుతుందా, దాన్ని ఏమంటారన్నమాట, కాంతిని చూడలేక ఏర్పడిన చీకటి అన్నమాట ఆ చీకటిది. అంటే ఈ చీకటికి అవతల ఏముంది, ఒక అపూర్వ తేజస్సు ఉన్నదన్నమాట. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగునతని నే సేవింతున్. ఈ లోకములు, లోకంలో ఉన్నవారు, ఈ లోకాలని పరిపాలించేవారు వీరందరూ నశించిపోయినా సరే తాను నశించిపోకుండా కంటికి కనబడకుండా, అలోకము అంటే కనబడదని ఒక అర్థం, అసలు లోకమే కాదు, పైకి మనం లోకం అంటాం, లోకాతీతమైనది అది. అక్కడ ఒక పెద్ద చీకటి ఉంది, పెను చీకటి పెంజీకటి, ఆ చీకటికి అవతల ఎవడు ఏకాకృతితో వెలుగుతున్నాడో ఆ వెలిగే జ్యోతిస్వరూపుణ్ణి గురించి నేను ధ్యానిస్తున్నాను అన్నాడు గజేంద్రవక్షంలో గజేంద్రుడు. ఆ చీకటి అదే. ఈ చీకటికి అవతల ఒక పురుషోత్తముడు ఉన్నాడు, ఆయన కోటి సూర్యప్రభా భాసమానుడు, ఆ కాంతిని వీళ్ళు చూడలేక ఇలా బాధపడ్డారట. ఇప్పుడు ఈ చీకటిని ఛేదించడానికి కృష్ణుడు సుదర్శన చక్రం విసిరాడనమాట. ఆ చక్రకాంతిలో అవతల కాంతి కనపడింది, ఈ కాంతిని అనుసరించి మళ్ళీ రథం ముందుకెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఎదురుగుండా 1000 పడగలు ధరించిన ఆదిశేషుళ్ళు 10,000 మంది ఉన్నారు అక్కడ. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. 10,000 శేషులు ఎక్కడున్నారంటే అక్కడ, కొంతమంది తెలియక ఆదిశేషుడికి 1000 పడగలు కదండి, 10,000 పడగలు అంటారు ఏమిటన్నాడు, 10,000 పడగలు కాదు, 10,000 శేషుల యొక్క పడగలమయం అది. అంటే ఇటువంటి ఆదిశేషుడు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. అందులో ఒక ఆదిశేషుడు సంకర్షణుడు బలరాముడిగా పుట్టాడు. ఇది తెలుసుకోవాలి. ఇవి తెలియాలంటే భాగవతంతో పాటుగా గర్గ సంహిత, విష్ణు పురాణం కూడా చదవాలి. చదివితే గారు ఒక్క పురాణం వల్ల మనకు కొన్ని తెలియవు. అందులో సంకర్షణ భగవానుడు ఉన్నాడు, ఆదిశేషుడు. తెల్లని పాము 7 చుట్టలు చుట్టుకుని పడగలలా ఎత్తాడు. ఆ 7 చుట్టలు మన శరీరంలో ఉన్నాయి. ఆ 7 చుట్టలు మన వెన్నుపాములో ఉన్నాయి. దాన్ని అందుకే వెన్నుపాము అన్నారు, లేక వెన్నెముక అన్నారు. ఇది వెన్నుపూసని చాలామంది వెన్నుపాము అని ఎందుకంటారంటే అదే ఆదిశేషుడు. ఆదిశేషుడు 7 చుట్టలు చుట్టుకుని పడగ కిందకి పెట్టి తోక పైకి పెడితే ఎలా ఉంటుందో అలా మన వెన్నుపూసను ఆనుకుని కుండలిని శక్తి ఉంటుంది. కుండలిని శక్తే సంకర్షణుడు. పడగలే మనం కూర్చునే ఆసనస్థానం. మూలాధార చక్రమునకు ఆధారమైన ఈ పిరుదులున్నాయే, అవి శేషుడి పడగలు. తోకయే ఈ సహస్రార కమలం బిందువు అని పిలుస్తామే, ఇక్కడ ఈ పైన ఉన్న బిందువు బ్రహ్మరంధ్రం, అది తోకస్థానం, పుచ్చస్థానం. ఇందులో మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని వరుసగా 6 చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలకి పైన సహస్రార కమలం ఉంటుంది. అందుకే అమ్మవారిని షట్చక్రోపరి సంస్థిత అన్నారు. ఈ 7 చుట్టలు ఆదిశేషుడి యొక్క చుట్టలు అన్నమాట. అలాంటి చుట్టలు అక్కడున్నాయి. అందులో పడుకుని ఉన్నాడు ఒక మహానుభావుడు. అనేక బాహువులతో, అనేక నేత్రములతో, అనేక హస్తములతో, అనేక కిరీటములు ధరించి, భుజకీర్తులు ధరించి, నడుములకి వడ్డాణం ధరించి, కాళ్ళకి గజ్జలు ధరించి, శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇల ఊర్జ విద్య అవిద్య ఇటువంటి మాయాశక్తులతో సేవింపబడుతున్నాడు. ఆయన చుట్టూ సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, నారదుడు మొదలైన వాళ్ళంతా ఉన్నారు. వారంతా నిరంతరం ఓం నమో నారాయణాయ అని కొందరు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కొందరు స్తోత్రం చేస్తున్నారు. ఇవన్నీ అందుకుంటున్న పరమాత్ముడు వ్యవహారంలో కోటి సూర్యులు కాంతితో వెలుగుతున్నారంటున్నాం. కానీ ఆ కోటి అంటే లెక్క కాదు. కోటి అన్నా, సహస్రమన్నా, లక్ష అన్నా అనంతము అని అర్థం. ఇన్ఫైనైట్ అని అర్థం అనమాట. నెంబర్ ఆఫ్ అని అర్థం. అంతమంది సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు ఆయన. స్వాగతం మీ ఇద్దరికీ రెండు అన్నాడు ఆయన. ఈ ఇద్దరు వెళ్ళారు. శ్రీకృష్ణుడు నమస్కరించగానే అర్జునుడు కూడా నమస్కరించాడు. అర్జునుడికి అసలు మతైపోతుంది, మాటే రావట్ల నోట. ఆయన చూస్తే నోట మాట రాదు. భగవంతుడు చూడగా నోట మాట రాదు. చాలామంది ధ్రువుడు చదువుకోకపోవడం వల్ల ఆయన స్తోత్రం చేయలేడు అనుకుంటున్నారు ధ్రువ చరిత్రలో. ధ్రువుడు చదువుకోకపోవడం కాదు, కృష్ణుడు చూశాక చదువు ఎందుకు కావాలి? ఆయనలో లోపల అనేక భావములు ఉన్నాయి, స్తోత్రం చెయ్యాలని ఉంది. కానీ భగవంతుణ్ణి చూడడం వల్ల, తన్మయత్వం వల్ల నాలుక స్తంభిస్తుంది. ఆనందం ఎక్కువైతే మాట్లాడగలమా? ఒక్కోసారి మైకు దగ్గరికి వచ్చి గురువు గారు అని ఏడుస్తారంటే తన్మయత్వం పెరిగిందనమాట. అక్కడ వాక్కులు పనిచేయవు, వాక్కులకు అతీతమైన ఊహలు వస్తున్నాయి, నోట్లోంచి మాట రాదు. ఇది నిజమైన భక్తి అంటారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. వాక్కులు మనస్సుతో పాటు పరమాత్మని పొందలేక తిరిగి వస్తాయట. మనం ఎంతో స్తోత్రం చేస్తున్నాం అనుకుంటున్నాం, ఇక్కడ ఈ స్తోత్రములు పరమాత్మ దగ్గరికి వెళ్ళలేక మనస్సుతో పాటు మనకు వచ్చేస్తున్నాయి, మన మనస్సుతో పాటు. అందుకని ఏం చేయాలి? భక్తితో స్తుతించాలి, అప్పుడు మన వాక్కులు ఆయన దగ్గరికి వెళతాయి. పాండిత్యంతో ఇవేం సాగమండోయ్. నేను రోజు సంస్కృతం పాఠం చెప్పాను, 25 ఏళ్ళు సంస్కృతంలో టీచర్గా పనిచేశాను, నేను అవధానాలు చేశాను, నేను వ్యాకరణాలు చదువుకున్నాను అనుకున్న వాళ్ళు ఎవ్వళ్ళు వాక్కులు ఆయన దగ్గరికి వెళ్ళవు. కానీ ఏమీ లేని అమాయకుల వాక్కులు వెళ్ళిపోతున్నాయి ఆయన దగ్గరికి. భక్త తుకారం పెద్ద చదువుకోలేదు, రైతైన. కానీ ఆయన రాసిన పాటలు ఇప్పటికీ మన జఫాగ్రాల మీద ఉన్నాయి. పోతన గారు సహజ పాండిత్యుడు అంటే చదువుకోలేదు అనుకుంటారు పిచ్చాడు. బ్రహ్మాండగా చదువుకున్నవాడు ఆయన. లేకపోతే సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగేంద్ర హృద్వనవర్ధిష్ణు సహిష్ణు భక్త జన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లసది ఇందిరా పరిచరిష్ణు జిష్ణు రోచిష్ణు లాంటి పదాలు ఎవడన్నా సృష్టించగలడా? అవి మహాసంస్కృతం చదువుకున్నవాడు, చాలా అద్భుతంగా చదువుకున్నవాడు. కానీ సహజ కవిత్వం అంటే కష్టపడి గిలుక్కోక్కర్లేదు, తనంత తాను కవిత్వం తన్నుకొస్తుందని అర్థం అనమాట. అటువంటి కవిత్వం అయింది. అందుకే అటువంటి వాళ్ళు మధ్య మధ్యలో ఈ బోడి వ్యాకరణాన్ని లెక్క చేయరు. వాళ్ళని మహాత్ములు అంటారు, వాళ్ళ వాక్కులు అక్కడికి ఎడతాయి. ఇప్పుడు అందుకనే ఆనాడు ధ్రువుడిని శంఖంతో అలాగా బుగ్గ మీద తాకాడు, వెంటనే ఆయనకి పాండిత్యం వచ్చింది, స్తోత్రం చేశాడు. ఇప్పుడు అలాగే అర్జునుడు స్తంభిస్తే అర్జునుడికి తన పాంచజంజ శంఖం శిరస్సును పెట్టి వాక్కును అందించాట. అప్పుడు అర్జునుడు అద్భుత స్తోత్రం చేశాడు. కృష్ణ, అర్జున, నేను విరాట్ పురుషుణ్ణి, ఈ విరాట్ పురుషుణ్ణి ఎక్కడికి కదలను, మీరిద్దరూ నా శక్తి స్వరూపాలు, ఈ కృష్ణుడు నా 16 కళ్ళలు, అందుకే ఆయన సాక్షాత్ భగవంతుడు, నువ్వు ఆయనలో ఒక భాగం. కొద్ది రోజుల్లో మహాభారత యుద్ధంలో మీకు దిగ్విజయం కలగడం కోసం మీ దర్శనం నేను చేసుకోవడానికి, నా దర్శనం మీకు ఇప్పించడానికి ఇక్కడికి రప్పించాను. దానికి పావుగా ఆ విప్రుడి యొక్క కొడుకుల్ని వాడుకున్నాను. ఆ విప్రుడు చదువుకున్నవాడే కానీ దృఢమైన భక్తి లేదు గురువుల మీద. వాడు బాగా చదివాడు, నేను వేదం చదువుకున్నాననే అహంకారంతో ఉన్నాడు. ఈ అహంకారం తొలగించి గురుభక్తి లేనివాడు ఎంత చదువుకున్నా వ్యర్థమైన లోకానికి చెప్పడానికి కూడా వాణ్ణి పావు కింద వాడుకున్నాను. ఇంత పురాణం విన్నా ఈ చెప్పే గురువుగారి మీద సంపూర్ణమైన భక్తి ఉండి శరణాగతి లేకపోతే ఇందులో ఏమీ మీకు ప్రయోజనం రాదు. అదే మీరేం చదువుకోకపోయినా, కనీసం 5 నిమిషాలు కూడా భగవన్నామని చెప్పినా, గురుభక్తితో ఇది వింటే ఈ గురు కటాక్షం వల్ల వాడికి సమస్తమైన శక్తులు లభిస్తాయి. అన్నిటికంటే గొప్పది గురుభక్తి. అది చెప్పడం కోసమే వాడిని ఎన్నుకున్నాను, ఈ వంకతో ఇక్కడికి రప్పించాను అని వాళ్ళని స్పృశించాడు. కృష్ణుడు అంటే అలాగో విరాట్ పురుషుడి యొక్క సంపూర్ణ శక్తి. అర్జునుడు నరుడు గనక దీవించి నీకు సమస్త అస్త్రశస్త్రాలు యుద్ధరంగంలో స్ఫురిస్తాయి, నీ చేతిలో కర్ణాదులు నశిస్తారు, ఈ కృష్ణుడు నిన్ను కాపాడతాడు, ఇదిగో బ్రాహ్మణుని యొక్క పుత్రులు 10 మంది, వీళ్ళు నా శక్తులు, పట్టుకుపోండి అన్నాడు ఆయన. ఆ శక్తుల్ని పెట్టుకుని మళ్ళీ వాళ్ళు భూలోకానికి వచ్చారు. ఆ విప్రుడికి పిల్లల్ని ఇవ్వగానే ఆయన కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ నిజానికి నేను నిన్ను తిట్టలేదు ఇంతకాలం, చాలామంది తెలియక కృష్ణుడిని తెప్పాననుకుంటున్నారు, ఉన్నావా అసలున్నావా అంటే కానీ నువ్వు రక్షించవు కాబట్టి అలా తెప్పా, నేను ఎప్పుడు నీ భక్తుడు అన్నట్టే. ఎలా అన్నాడో ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు, కానీ కొందరు మాట రెండు రకాలుగా మార్చగలరు, నిజంగా భక్తితో తెప్పవచ్చు కాక. కొంతమంది తిట్టేశాక నిజంగా తిట్టాననుకుంటున్నారా, అబ్బే భక్తితో తిట్టానంటారు. అప్పుడు కృష్ణుడు దవ్వి ఆ పిల్లల్ని ఇచ్చి పంపేశాడు. మృతులైన ఈ పిల్లల్ని వైకుంఠం నుంచి తీసుకొచ్చిన ఈ కథ శ్రద్ధతో మీరు వినడమే కాక చిన్నపిల్లలకి వినిపిస్తే పిల్లలకి అకాల మరణములు ఉండవు. మీరందరూ 100 ఏళ్ళు సుఖంగా జీవించాక ఆ తర్వాత అదృష్టం బాగుంటే వైకుంఠానికి, వైకుంఠం అంత తేలిక కాదులేండి, స్వర్గానికి వెళ్తారు, కనీసం నరకలోకానికి వెళ్ళరు. గోవిందా.